యూదా పత్రిక 20-25 వచనాలను మనం చదువుకుందాం. అక్కడ మరలా చదువుతున్నాను 20-25 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకునుడి, సందేహపడి వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక దానిని అసహించుకునుచు భయముతో కొందరిని కరుణించుడి. 23 వరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారైన ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఉదయ కాలపు సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి బుధవారం ప్రభువా ప్రత్యేక రీతిలో ఆయన నూతన ఆత్మల కొరకు మేము ఆశపడుతూ ఉండగా ప్రభువా అనేక ఆత్మలు మీరు మాకు చూపిస్తూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థించడం, ప్రయాసపడడానికి ప్రభువా మీకు కృపదయచ్చామని ప్రార్థన చేస్తున్నాం. అయా, ఈ నాయన పరిచర్య శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాలు మీ చేతులకు అప్పచెప్తున్నా. మీరు ప్రారంభించిన మీ ఆత్మకార్యం బట్టి మేమందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. దేవా దేవా, గొప్ప ఆత్మలు పంట కోయడానికి మా ప్రియులను నాయన, చితికిపోయిన పోలీస్ కుటుంబాలు ఆశీర్వదింపబడినట్లుగా మీరు ఆ ప్రాంతాలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తీసుకొచ్చిన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. రావడానికి ఆశపడుతున్న వారందరినీ మీరే తట్టి తీసుకుని వచ్చి మీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాం. అల్పుడును ఒట్టి వాడిని నా వద్ద ఏమీ లేదని మీ చేతుల వైపు చూస్తూ మీ గుప్పు విప్పి మా ఆశను తృప్తిపరచమని. అయ్యా నాయన, మీ చేతుల వైపు చూస్తూ మీ పాదాల వద్దకు వచ్చి నాయన మీ సహాయం కొరకు బతిమాలుకుంటూ ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా ప్రతి నాయన టెక్నికల్ ఇంటరప్షన్ మీరు దూరపరిచి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, మీ ఆత్మతో మీరే బోధించి మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మరి గత బుధవారం ఈ యూదా పత్రిక 20-21 వచనాల నుంచి మరి క్రైస్తవుడు ఎలాగుండాలి 3 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటగా మొత్తం 23 వచనం వరకు కలుపుకుంటే 3 మాటలు. ఈ యూదా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ 3 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు ఎలా ఉండాలి, నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వేం చేయాలి, ఆ రెండు చాలా కీలకమైన మాటలు. క్రైస్తవుడు ఎలా ఉండాలి, క్రైస్తవుడు ఏం చేయాలి, క్రైస్తవుని లక్షణాలు ఎలా ఉండాలి, క్రైస్తవుడికి దేవుడు అప్పచెడుతున్న బాధ్యత ఏమై ఉంది, ఈ రెండు విషయాలు మాట్లాడుతూ మరి ఈ బాధ్యతను నెరవేర్చడానికి, ఈ లక్షణాలు కాపాడుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు, ఆయన ఏం చేయగలడు అన్నమాట 3 మాటలు. ఈ 3 మాటల్లో గత బుధవారం మనం క్రైస్తవుని యొక్క లక్షణాలు, క్రైస్తవుడు అయితే ఎలా ఉండాలి అన్నక్కడ 20-21 వచనాల నుంచి 4 మాటలను మనం అర్థం చేసుకున్నాం. 1, మరి విశ్వసించిన దానిపై కట్టుబడాలి. 2, ఆత్మలో ప్రార్థించేవాడుగా ఉండాలి. 3, నిత్య జీవం కొరకు కనిపెట్టువాడుగా ఉండాలి. 4, దేవుని ప్రేమలో నిలిచేవాడుగా ఉండాలి. మనం 20-21 వచనాలని ఆధారం చేసుకొని మరి ఆ పరిశుద్ధమైన దాని మీద కట్టుబడాలని, ఆత్మలో ప్రార్థించేవారుగా ఉండాలని, మరి నిరీక్షణ కలిగి ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టాలని, దేవుని ప్రేమలో నిలిచేటట్లుగా చూసుకోవాలని మనం ఈ వాక్యాల నుంచి మనం నాలుగు మాటలను ధ్యానం చేశాం. దానికి కొనసాగింపుగా మరి 22-23 వచనాల్లో క్రైస్తవుడైతే ఏం చేయాలో అవర్ రెస్పాన్సిబిలిటీస్ పైన అవర్ క్యారెక్టరిస్టిక్స్ చూసాం. తర్వాత 2వ పోర్షన్లో అవర్ రెస్పాన్సిబిలిటీస్ మన లక్షణాలు ఏమై ఉండాలో నాలుగు మాటలు చూసాం. మన బాధ్యతలు ప్రభువే దేవుడే సాక్షాత్తు మనకు అప్పచెప్పిన బాధ్యతలు ఏంటో మరి మనం 22-23 వచనాల్లో చూస్తున్నాం. సందేహపడి వారి మీద కనికరించుపుడి అగ్నిలోని లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పు కొనుక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఈ వాక్య భాగంలో మొదటి మాట సందేహపడు వారి మీద కనికరం చూపించాలన్న మాట చూస్తున్నాం. సందేహపడి వారి మీద కనికరం చూపించండి. పిల్లరా, ఒక మాట కీలకంగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనం కూడా ఈ కన్ఫ్యూజన్ స్టేట్లోంచి ముందుకు వచ్చిన వారమే. మనకి కూడా ఈ కన్ఫ్యూజన్ అనే సమస్యను మనం కూడా ఎదుర్కొన్న వారమే. లోకంలో దేవుడు అనగానే చాలా పేర్లతోటి దేవుడు పిలువబడుతున్నాడు. చాలా మంది చాలా మతాలు కనబడుతున్నాయి. చాలా మంది మనుషులే బాబాలు స్వామీలు వారే దేవుని అవతారమెత్తినట్లుగా కనబడుతున్నారు. దేవుడు ఉన్నాడు అని ఒక పక్కన మన హృదయంలో నమ్మిక ఉన్నప్పటికీ శాస్త్రం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పిల్లలకి మనం 1000 రూపాయలు పోసి చదివిస్తున్న మన పిల్లలకి వారికి నేర్పిస్తున్న విద్య చివరికి వారు నాస్తికులుగాను దేవుడు లేడు అనేవారుగాను దేవుని భయం లేని ఒక జనరేషన్ తయారు చేస్తా ఉంది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ. కనుక ఈ గందరగోళంలో మరి ఈనాటి యూత్ కానీ మన మట్టుకు మనం మేధావి వర్గంగా పిలవబడుతున్నవారు కానీ అందరూ కూడా రకరకాల పన్నాగాలు రకరకాల దాడులు, ఒక పక్క సైన్స్, ఒక పక్క మీడియా, ఒక పక్క నాస్తికవాదులు, ఒక పక్క భిన్న అనేక పేర్లతోటి దేవుడికి అంటే దేవుడు అనేసరికి ఒక కన్ఫ్యూజింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా సందేహం ఉంది. దేవుడి మీద సందేహం ఉంది, మరణం తర్వాత జీవితం మీద సందేహం ఉంది. జీవితం అంటే క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్న ఈ కాలంలో మరి ప్రభు మాట్లాడుతున్న ఈ మాట మనందరికీ అర్థం కావలసిన కీలకమైన మాట. ఇక్కడ ఆయన మనకు అప్పచెప్పిన బాధ్యత, నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు మరి సందేహపడి వారిని కనికరం చూపించవలసిన బాధ్యత నీకుందని ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరి సందేహపడి వారు, ఎవరి మీద మనం కనికరం చూపించాలి, ఆయన మనకు అప్పచెప్పుతున్న బాధ్యత ఏంటి అని మనం ఒకవేళ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే పిల్లరా లేఖనాన్ని
మీరు మాట్లాడుతున్నది
పిల్లరా లేఖనాల నుంచి కొన్ని మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి క్రైస్తవుడికి అప్పచెప్పిన బాధ్యత ఏంటి అన్న కాడ మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనానికి వెళ్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే అక్కడ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి అన్నమాట చూస్తున్నాం. ఆయన మనకు అప్పచెప్పిన బాధ్యత రట్టే ఆయన అప్పచెప్పిన మనకు అప్పచెప్పిన బాధ్యతను మనం గమనిస్తే ప్రభు అంటున్నారు మరి సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. సమాధానం చెప్పేవారుగా క్రైస్తవులు ఉండాలి. మరి మనం ఏదైతే నమ్ముకున్నామో, దేన్నైతే వెంబడిస్తున్నామో, ఏ పరిశుద్ధ గ్రంథాన్ని దైవ గ్రంథంగా మనం పిలుస్తున్నామో మన విశ్వాసం క్రైస్తవ విశ్వాసం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాముఖ్యత, ఆయన మాత్రమే రక్షకుడిని చెప్పడానికి మనకేమైనా అవగాహన ఉందా అన్నది మరి ఉదయకాల సమయంలో పరీక్ష చేసుకోవాలి. మనకే క్లారిటీ లేదు, మనకే స్థిరత్వం లేదు, మనమే సందేహపడే స్థాయిలో ఉంటే మనం సందేహపడి వారిని మనం ఎట్లా ఖండిస్తాం? అందుకే పిల్లరా, చాలా మంది దాని ఏమంటారు, రోడ్డు మీద ఫ్రూట్స్ అమ్ముకునేవాడు, జాంకాయలు అమ్ముకునేవాడు కానీ, ఆపిల్ అమ్ముకున్నవాడు కానీ, మనం కొనడానికి వెళ్ళి ఎందుకైనా మంచిదిలే వద్దులే బాగుంటలేదు అని వెనకరి చేస్తామంటే ఇమ్మీడియట్కి పిలుస్తాడు, ఏమంటే ఒకసారి రండి, ఇదిగో కట్ చేసి ముక్క తీసి చేతిలో పెట్టి మీరు తిని నచ్చితే కొనండి, లేకపోతే వెళ్ళిపోండి అంటాడు. సందేహం ఉంది, సందేహపడేవాడు సందేహం తీర్చడానికి మరి ఆ వ్యాపారస్తుడు ఎలాంటి వైఖరి ప్రదర్శించాడు? టేస్ట్ చేపిస్తున్నాడు, రుచి చూపిస్తున్నాడు, దాన్ని కట్ చేసి ఆ దానంకైన కట్ చేసి చూడండి గింజలు ఎంత బాగున్నాయని కళ్ళకు చూపిస్తాడు, ఆ జాంకే కట్ చేసి నోట్లో పెట్టుకోమంటాడు. సందేహపడు వారికి సందేహాన్ని నివృత్తి చేస్తున్నాడు. ఒక పళ్ళ వ్యాపారికి వాడు అమ్ముతున్న పళ్ళ యొక్క నాణ్యత మీద ఒక నమ్మకం ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తుడు మరి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడో చాలా బాగుంటాయండి, చాలా ప్రయోజనకరం, ఆరోగ్యానికి మంచిది, ఫ్రెష్ ఫ్రూట్స్ అని చెప్తాడు. మీ దగ్గరికి వచ్చి ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని నేను ఎందుకు నమ్ముకోవాలండి, అసలు మీరు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారండి, ఇంతమంది దేవుళ్ళు ఉండగా యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నాకు చేసే మేలు ఏంటండి అని ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే ఏం చెప్పగలవు? మన బాధ్యత ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన హృదయంలో భారం నశించిపోతున్న వారు రక్షణలోకి రావాలి. ఆయన నశించిపోతున్న వారిని రక్షణలోకి నడిపించడానికి, సందేహపడుతున్న వారికి సమాధానం చెప్పడానికి, అజ్ఞానంతో ఉన్న వారికి దేవుడి జ్ఞానాన్ని ప్రకటించడానికి ఆయన దగ్గర వివేల దేవదత్తులు ఉన్నాయి. ఆ వివేల దేవదత్తుల్ని ఈ పరిచయంలో ఆయన ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లా. రక్షించబడ్డా, నీకు నాకు ఆ బాధ్యత చెప్పాడు. మనకి మన విశ్వాసం మీద ఒక క్లారిటీ ఉందా? మనం నమ్మిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మీద ఏమైనా అవగాహన ఉందా? రక్షణ మారు మనిషి అంటే ఏమైనా అర్థం అవుతుందా? మనం ఆశీర్వదింపబడ్డాం, మరి మిగతా వాళ్ళని ఆశీర్వదించొద్దా? కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, మీరు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి? ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి. దేని విషయంలో సిద్ధంగా ఉండాలి? నీలో ఉన్న నిరీక్షణ గూర్చి హేతువు. నువ్వెందుకు క్రైస్తవుడు అయ్యావు? నువ్వెందుకు యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నావు? నువ్వెందుకు బైబిల్ పట్టుకున్నావు? ఆ బైబిల్లో ఏముంది? ఆ యేసులో ఏముంది? ఈ మార్గంలో ఏముంది అని ప్రశ్నిస్తే ఏం చెప్పగలం? అందుకే పిల్లరా, ప్రతి క్రైస్తవుడు బైబిల్ని ఎరిగిన వాడుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మరి ఏ మత విశ్వాసంలో కూడా ఇది సాధ్యం కాదు, ఒక క్రైస్తవ్యంలో మాత్రమే సాధ్యం. ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని వారి గృహంలో కలిగి ఉండటం. అత్యధిక భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయించాడు ఆయన. అత్యధికంగా ప్రతులు ప్రచురించబడి బయటకు వస్తున్నాయి. చాలా తక్కువ రేట్లోకి బైబిల్ మార్కెట్లోకి వచ్చింది. ఆ బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో సహకారంగా కామెంటరీస్ బయటకు ఉన్నాయి, డిక్షనరీలు బయట ఉన్నాయి. అనేక విధాలుగా దేవుని వాక్యం చదివి అర్థం చేసుకొని ఒక అవగాహన రావడానికి అనేక రకాలుగా ప్రభు యొక్క సహాయం అందుతూ ఉంది. కానీ సమస్య అంతా మనం వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యం మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. నా మటుకు నేను ఒక స్థిరమైన ఒక స్టాండర్డ్కి వచ్చి ఉండాలి. నేను మిగతా వారిని కూడా ఎంకరేజ్ చేసేవాడిగా ఉండాలన్న ఆ కనీసపు బాధ్యత మనకు లేకపోతే పిల్లరా, మరి క్రైస్తవులుగా మనం పిలవబడడం సాధ్యం కాదని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆయన అంటున్న మాట, నీలో ఉన్న నిరీక్షణ గుర్చి హేతు అడుగు ప్రతి వానికి, హేతు అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అన్న మాట చూస్తున్నాం. అలాగే 17వ వచనంలో ఇలా రాయబడింది. 17వ వచనం మనం చూస్తే, అంటే 16 కంటిన్యూషనే, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఏమంటున్నాడు ఆయన? సందేహపడు వారికి సమాధానం చెప్పాలంటే ఒకటి, నీ నోటు మాటే కాదు నీ బ్రతుకు కూడా సమాధానం చెప్పాలి. నిన్ను చూసి అతని సందేహాలను నివృత్తి అవ్వాలి. భయంకరమైన తాగుబోతు ఈరోజు ఎలా మారిపోయాడు, లంచగొండి ఈరోజు ఎంత నీతిమంతుడు ఎలా అయిపోయాడు, నోరు తెరిపే భూతులు ఈరోజు ఈ ప్రేమవాక్య నోట ఎలా వినగలుగుతున్నా. మనిషి అదే ఆకారం కానీ మనసు మాత్రం ఇంత ట్రాన్స్ఫార్మేషన్ ఎట్లా వచ్చింది అని అతనుకున్న సందేహం అంతా నిన్ను చూసి నీ క్యారెక్టర్ చూసి నివృత్తి అవ్వాలంటున్నాడు ఆయన. మీ సత్ప్రవర్తన కాబట్టి ప్రియులారా, మనకివ్వబడ్డ బాధ్యత మన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. మన సమాధానం మన జీవితమే సమాధానంగా ఉండాలి. ప్రిలరా, మనం అలాంటి సందేహ స్థితిలో ఉన్నవారికి ఆదరించేవారుగా, వారి సందేహాలు నివృత్తి చేసేవారుగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రిలరా, మొదటి పేతురు పత్రిక 2:15 చూసాం కదా, ముందటి అధ్యాయం 2:15 ఇలా రాయబడింది, ఎలా అనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అని రాయబడింది. అక్కడ యుక్త ప్రవర్తన గలవారే అన్నకాడు ఫుట్నోట్ లో మేలు చేయువారే అన్న మాట చూస్తున్నాం. కాబట్టి మన ప్రవర్తన, మన క్యారెక్టర్, మన కాండక్ట్ వారి అజ్ఞానంగా దేవుడు లేడు అన్న వారికి నేనే ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఎగ్జాంపుల్. నేనే ఆయన ఉన్నాడని చెప్పడానికి ఎగ్జాంపుల్ నా గతం ఇది, నా వర్తమానం ఇది. యేసు క్రీస్తు ప్రభు నా జీవితంలోకి రావడానికి ముందు నా భయంకరమైన స్థితి ఇది. యేసు క్రీస్తు ప్రభువును సురక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇదిగో నా యుక్తమైన ప్రవర్తన ఇది అని మీ జీవితాన్ని ఎగ్జాంపుల్గా చూపించగలిగిన సాక్షి జీవితం కలిగి ఉండాలని ఆయన ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి మన యుక్త ప్రవర్తన అజ్ఞానంగా దేవుడు లేడు, క్రైస్తవ్యం చెడ్డది, విదేశీ మతం, కమర్షియల్, మీకు డబ్బులు వచ్చేస్తున్నా ఎన్ని రకాల నిందలేస్తున్నారో, కావాలని దూషిస్తున్నారో, వారందరికీ మన జీవితమే ఎగ్జాంపుల్ అవి ఉండాలి. కాబట్టి మన బాధ్యత సందేహపడే వారి మీద కనికరం చూపించడం మన బాధ్యత అని జ్ఞాపకం చేస్తున్నాను. ముందుకు వెళ్తే ప్రిలరా, కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రిలరా, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట చూస్తున్నాం. విశ్వాసం విషయమై బలహీనుడైన వాణ్ణి చేర్చుకునడి ఆయనను సంశయములు తీర్చుకున్నటకు వాదములు పెట్టుకోవద్దు. రెండవ బాధ్యత మరి సంఘంలోనే, మన సహవాసంలోనే ఎవరైతే బలహీనమైన మనస్సాక్షి కలిగి నూతన విశ్వాసులుగా ఉంటారో, ఏమి అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉంటారో, వారు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో అంతా తెలుసు అన్నట్టుగా నటిస్తూ ఉంటారు, తెలుసుకోవాలని ఆశ ఉంటుంది, ఎవరిని అడగాలో తెలియదు, మరి మన బాధ్యత ఏంటి? విశ్వాస విషయమై బలహీనుడైన వాణ్ణి చేర్చుకోవాలి. మనమే భుజం మీద చేసి, తమ్ముడు ఎలాంటి పరిస్థితి, అన్న ఏంటి పరిస్థితి అని చెప్పి మనమే ప్రశ్నించి మనమే వాళ్ళ మనసులో మాట తెలుసుకొని వాళ్ళకి చెప్పవలసిన విషయాలు చెప్పడం, వాళ్ళకు ప్రార్థన చేయడం, బలహీనను బలపరచడం మన బాధ్యత అని జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. లోకంలో దేవుడు లేడు అన్న వారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. మాటల మీద నమ్మవండి అన్న వారికి మరి మన జీవితమే ఎగ్జాంపుల్గా ఉండాలి. సహవాసములో సంఘంలోను వెళ్తున్న స్థానిక సంఘంలో బలహీనులైన వారికి ఏమి అర్థం కాని వారికి మనం వారిని బలపరచువారుగా ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడింది, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించును అని మాట రాయబడింది. బలహీనుడైన సహోదరుడికి అభ్యంతరం కలగజేసే విషయాలు అది కరెక్ట్ అయినప్పటికీ వారి విషయంలో మనం బాధ్యత తీసుకొని ఇక్కడ ఆ ప్రభు మాట్లాడుతుంది, విగ్రహాల కోసం మాట్లాడుతున్నాడు, విగ్రహాలకు అర్పించిన వాటి కోసం మాట్లాడుతున్నాడు. విగ్రహంలో ఏమీ లేదు, తినొచ్చు, కానీ బలహీనుల విషయంలో మాత్రం బాధ్యత కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు ఎక్కడైతే తగ్గించుకోవాలో అక్కడ తగ్గించుకోవాలి, ఆదరించే కాడ ఆదరించాలి. ఏ విధంగానైనా సరే సందేహపడి వారి మీదకి కనికరం చూపించటం, వారికి సమాధానం చెప్పటం, వారిని జ్ఞాన మార్గంలో నడిపించటం మనందరి బాధ్యత అని ప్రభు యువదీకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. ఆ మాట మళ్ళీ చదువుతున్నాను, యూదా పత్రిక 22వ వచనాన్ని మన మూల వాక్యంలో మొదటి మాట, మూల వాక్యంలో మొదటి మాట చూస్తున్నాం. సందేహపడు వారి మీద కనికరం చూపుడి మొదటి మాట. మన బాధ్యత మనం సందేహపడు వారికి సమాధానం చెప్పువారుగా ఉండాలి. రెండవ మాట, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. మన బాధ్యత నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది, మా మట్టుకు మేము దీవించబడ్డాం, వీఆర్ బ్లెస్డ్ ఫ్యామిలీ అని మనం సంతోషపడేవారుగా ఉండకూడదని లేఖనాల నుంచి ఈ బాధ్యత జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మన జీవితంలో ఎన్నో మేలు చేశారు, కానీ ప్రభు యొక్క మనసు మేలు పొందిన మన ద్వారా మిగతా వారి జీవితాలకు మేలు చేయాలనుకుంటున్నాడు. రక్షించబడ్డ మన ద్వారా మిగతా వాళ్ళని రక్షణలోకి నడిపించాలనే ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అన్న మాట అండర్లైన్ చేయండి. మనం రక్షక దళాల్లో పనిచేస్తున్నాం, మనం రక్షణ ప్రొటెక్షన్ ఇచ్చేవారుగా మనం ఉన్నాం. మనం ఇచ్చేదంతా ఫిజికల్ ప్రొటెక్షన్, ప్రజల యొక్క ధన మాన ప్రాణాలకి రక్షణ కల్పించేవారుగా మనం ఉన్నాం. అయితే మరి ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావాలని ప్రభువు మనం ప్రశ్నిస్తున్నాడు. శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపు చేయుచున్నది, యోహాను 6:63. శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపు చేయుచున్నది, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. ఆత్మను చంపనెరక దేహమును చంపు వారికి భయపడకూడదు, కానీ ఆత్మను దేహమును రెండిని నరకములు నశింపు చేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఈ మాటలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? మనం ఇవ్వవలసిన ప్రొటెక్షన్, మరి ప్రభుత్వ పరంగా మనం ఉన్న ఉద్యోగ బాధ్యతను బట్టి మనం ఫిజికల్ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నాం, కానీ స్పిరిచువల్ ప్రొటెక్షన్ లేదా స్పిరిచువల్ సాల్వేషన్, దాని ప్రొటెక్షన్ సాల్వేషన్ అంటారు, రక్షణ విషయంలో మన బాధ్యత ఏంటి? రక్షణ విషయంలో మన బాధ్యత ఏంటి? అక్కడ ప్రభు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అగ్నిలోంచి లాగినట్లు కొందరిని రక్షించడం అన్న మాట, మరి దాని యొక్క తీవ్రత మనం అర్థం చేసుకోవాలని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అగ్నిలోకి ఒక మనిషి కాలిపోతే, ఫైర్ యాక్సిడెంట్లో ఒక మనిషి చిక్కుపోతే, రాత్రి పడుకున్నారు, అర్ధరాత్రి పొగలు వస్తున్నాయి ఏంటని చూసుకునేసరికి ఇల్లు పైకప్పు అంతా ఆల్రెడీ కాలిపోతూ ఉంది. ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత, అన్ని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారు బాధ్యత, సగటు పౌరులకు బాధ్యత అంటే ఏ విధంగానైనా సరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, లోపలికి వీళ్ళని తీసుకొని రావాలి. దాన్నే రక్షణ అంటున్నాం. ఏమాత్రం ఆలస్యం చేసినా, ఏమాత్రం కొంచెం ఆలస్యం చేసినా దాని మూల్యం మనం చెల్లించలేంది, దాని నష్టం మనం పోడ్చలేంది. ఆ ప్రాణం పోతే, అగ్నిలో ఒకరు కాలిపోతే వారి జీవితం నాశనం అయిపోతే ఎప్పటికీ మరెప్పటికీ దాన్ని ఆ తప్పును సరిదిద్దుకోలేం. కాబట్టి అగ్ని యొక్క స్వభావం నాశనం చేయడం అయితే మన యొక్క బాధ్యత అగ్ని నుంచి లాగటం అన్నాడు. బైబిల్ గ్రంథంలో మనకు అర్థం చేసుకోవడానికి ఒక సన్నివేశం రాయబడింది. దానియేలు గ్రంథం 3:19-20 చూద్దాం. దానియేలు గ్రంథము 3:3 అక్కడ మరి రాజైన నెబుకద్నెజరు ఆనాడు కల్దీ సామ్రాజ్యంలో కల్దీ ప్రభుత్వ పరిపాలనలో ప్రజను శిక్షించడానికి వారు ఎలాంటి ప్రజలకి ఎలాంటి శిక్షలు విధించేవారో ప్రిల్లరా అక్కడ లేఖనాల్లో మనం చూస్తాం. అక్కడ రాజైన నెబుకద్నెజరుకి ఒక ఆలోచన వచ్చింది. తన సంస్థానంలో ఉన్నవారు అందరూ కూడా ఆయనకే మొక్కాలి, ఆయన నియమించిన ప్రతిమకు మొక్కాలి. అలా మొక్కకపోతే, ఆయన నియమించిన ప్రతిమకు వారు సాగిలి పడి మొక్కకపోతే అలాంటి వారిని మండుతున్న అగ్నిగుండంలో పడవేయటం అన్న శిక్షను ఆయన నియమించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సంస్థానంలో దేవుని ఎరిగిన వారుగా ఉన్న దానియేలు స్నేహితులు షడ్రకు మేషకు అభిజ్ఞగోలు విగ్రహారాధన దేవుని కోపం పుట్టించే కార్యం కనుక దేవునికి తప్ప ఎవరికి మీ మొక్కమని ఆ యవనస్తులు నిలబడ్డప్పుడు ఆ రాజు ఎలాంటి శిక్షను అమలు చేయడానికి ఆజ్ఞాపించాడో మనం చూస్తున్నాం. 3:19. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షడ్రకు మేషకు అభిజ్ఞగు వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతులు 7 చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలవనంపించి షడ్రకును మేషకును అభిజ్ఞగును బంధించి వేడిమిగలు మండుచున్న ఆ గుండములు వేయడని ఆజ్ఞగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున 3 వేడిమిగలి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు మేషకు అభిజ్ఞగులను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఎంత భయంకరమైన తీర్పులో మనుషులే ఈ భూమి మీద చట్టాలను అమలు చేస్తున్నప్పుడు, శిక్షలు విధిస్తున్నప్పుడు అగ్నిని వారి శిక్ష అమలు చేయడానికి వాడిన ఒక విధానంగా మనం చూస్తున్నాం. మంటల్లో కాల్చడం మనుషులు విధించిన శిక్షలుగా మనం చూస్తున్నాం. అయితే మరి దేవుడు ఆయన యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ఆయన గొప్ప శిక్షను ఏర్పాటు చేశారు. దాన్ని నరక శిక్ష అంటున్నాం. నరక శిక్షను దేవుడు ఏర్పాటు చేసింది మరి మనుషుల కొరకు కాదు, అపవాదికిని వాళ్ళ దూతలకును సిద్ధపరచబడ్డ నిత్యాగ్ని అని రాయబడింది. అపవాదికిని వాళ్ళ దూతలకు మత్తయి సువార్త ఇక్కడ చెయ్యించండి, మరలా వద్దాం. మత్తయి సువార్త 25:41 అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడ్డ నిత్యాగ్ని నిత్యాగ్నిలోనికి పోడి దేవుడు ఏర్పాటు చేసిన ఈ నరకం, ఈ పాతాళపు శిక్షలో అగ్ని శిక్షను మనం చూస్తున్నాం. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు, వెలుపల పండ్లు కొరుకుట చీకటి, పండ్లు కొరుకుట. మరి ఆ అగ్ని మనం మనకు తెలుసు, జనరల్గా అగ్ని దానికి స్వభావం కాల్చివేడు, కన్జ్యూమ్ చేస్తుంది. కానీ దేవుడు ఏర్పాటు చేసిన నరకంలో మరి వేయబడుతున్నవి మామూలుగా మానవ దేహాలు అంటే దేహాలు కలిగినవి కావు, దేవదూతలు. కనుక ఆ అగ్ని యొక్క వేదన పొందవలసిందే తప్ప వాడి దేహాలు కాలిపోవడం సాధ్యం కాదు. మరి మరణం తర్వాత వెళ్ళబోయేది మహిమా దేహాలతో మనం తీర్పులోకి వెళ్తున్నాం. ఆ తీర్పులో మరి ఆ నరక శిక్షలో భయంకరమైన అగ్ని, ఆ వేదన అయితే పోదు కానీ చావు కూడా రాదు. అగ్ని పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదు. మనుషులే అగ్నిని శిక్షించడానికి వాడితే దేవుడు మరి అగ్నిని శిక్షించడానికి వాడాడు. అయితే ఇలాంటి అగ్ని కాదు, అది మరి దేవదూతలను శిక్షించడానికి ఏర్పాటు చేసిన అగ్ని. మరి అపవాది పడిపోయిన దేవదూతగా, పడిపోయిన దేవదూత అపవాదిగా మారి వాడు వెనకాల అనేక మందిని తిప్పుకొని దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే వారి కొరకు ఏర్పాటు చేసిన ఆ నరకాగ్నిలో దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉన్న పిల్లలు, మన సహోదరులు, మనమే ఆ నరక శిక్షకు వెళ్ళటం ఎంత ఘోరమైందో. అందుకే ఒక వ్యక్తికి సువార్త చెప్పటం, ఒక వ్యక్తికి దేవుణ్ణి పరిచయం చేయడం, ఒక వ్యక్తిని ప్రభు వైపు తిప్పడాన్ని ఆయన అన్నాడు, నువ్వు చేస్తుంది చిన్న సహాయం కాదు, అగ్నిలో నుంచి ఆ ఆత్మను వెనక్కలాగుతున్నావు, అగ్నిలో నుంచి ఆ వ్యక్తిని విడిపిస్తున్నావు, అగ్నిలో నుంచి ఆ వ్యక్తిని విడిపిస్తున్నావు. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, నువ్వు బాధ్యత లేకుండా జీవిస్తే ఆ వ్యక్తి భయంకరమైన అగ్నిలోకి జారిపోతాడు. కనుక మనుషులు శిక్షించే నెబుకదనెజరుకే సంస్థానం అంతా భయపడింది. నెబుకదనెజరు కోపం తీవ్రమైతే ఆ గుండం మరి ఏడంతలో రెట్టింపు చేయబడింది. నెబుకదనెజరు మనం రోమా చక్రవర్తి నీరో అని చూస్తాం, హిట్లర్ను మనం చూసాం, స్టాలిన్ మనం చూసాం, ఎందరో నియంత్రణ పరిపాలన చూసాం. భయంకరమైన శిక్షలు వారు విధిస్తే వారికి మనుషులందరూ గజగజ వణికారు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన్ని ప్రేమ కలిగిన వాడుగానే చూస్తున్నాం, ఆయన కేవలం ప్రేమించేవాడుగానే చూస్తున్నాం, శిక్షించేవాడుగా మనం చూడలేకపోతున్నాం. కానీ ఆ దేవుడే ఆ ఎడం వైపు ఉన్న వాళ్ళని చూసి అంటున్నాడు, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడ్డ నిత్యాగ్నిలోకి పోండి. ఆయన నేను మిమ్మల్ని ఇరుగును అన్నప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు, పాతాళపు అగ్ని తప్ప వేరొక ఆప్షన్ లేదు. మనం చూస్తున్నాం ప్రియులరా, మనం చూస్తున్నాం హెబ్రీ పత్రిక 12:29 మన దేవుని కొరకు వాక్యంలో రాయబడ్డ మాట. హెబ్రీ పత్రిక 12:29 మనం చూస్తే 12:29, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. వినయ భయభక్తులతో దేవుని సేవించాలట, వినయ భయభక్తులతో దేవుని సేవించాలట. ఎందుకు దేవుడికి భయపడాలి, ఎందుకు దేవుడికి భయపడాలి అన్న దానికి వివరణ ఇస్తున్నాడు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అబ్బా, ఈ మాట ఎంత కఠినంగా ఉందో. ఆయన ఎవరట? ఆయన ఎవరట? కన్జ్యూమింగ్ ఫైర్, దహించు అగ్ని. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. జాగ్రత్త. కాబట్టి వినయ భయభక్తులతో ఆయన మనం సేవించాలి. మరి ఆది కాండంలో ఒక ఇన్సిడెంట్ రాయబడింది, మనందరికి తెలిసిందే, ఆయన జ్ఞాపకం చేస్తున్నాను. సుదోము, గోమర్ర పట్టణాలు, ఆ ట్విన్ సిటీస్, పచ్చగా ఉన్న ఆ ప్రాంతాల్లో మరి ఆర్థిక పుష్టి ఉంది కనుక, ఆర్థిక అభివృద్ధి ఉంది కనుక, అన్ని సకలము సమృద్ధిగా దొరుకుతున్నాయి కనుక ప్రజలు భ్రష్టులైపోయారు, ప్రజలు భ్రష్టులైపోయారు. స్త్రీ పురుష భేదాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పాపపు జీవితాలను వారు జీవిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆదికాండం 19:25 చూద్దాం. అక్కడ అప్పుడు యెహోవా సొదొమ మీదను గోమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేశాను. ఎవరు? ఎవరు? మన దేవుడే. ఆయన పాపమును చూడలేనంత పరిశుద్ధమైన కనులు కలిగిన వాడు. ఆయన పరిశుద్ధుడని వేవేల దేవదూతల చేత కొనియాడబడుతున్న పరిశుద్ధ దేవుడు. ఆయన పిల్లలుగా ఆయన యందు విశ్వాసం కలిగిన వారుగా ఉన్న మనం, నేను పరిశుద్ధులై ఉన్నట్లు మీరును పరిశుద్ధులై ఉండుడే నేను ఆజ్ఞాపిస్తుండగా, మనం పాపాన్ని ప్రేమిస్తూ మన పరిశుద్ధతను మనం కాపాడుకోకపోతే ఆయన ఉగ్రత, ఆయన దహించు అగ్ని, ఆయన ఉగ్రత భయంకరమని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనం యేసుక్రీస్తు ప్రభు అనే ఉత్తరవాది ద్వారా యేసుక్రీస్తు ప్రభునందు మనం పొందిన సమాధాన స్థితిని బట్టి మనం అగ్నికి ఆహుతి కావలసిన వారం. మనం అగ్నిలో నుంచి బయటకు వచ్చాము, జీవంలో ప్రవేశించాం, మరణం నుంచి జీవంలోకి వచ్చాం. అనేక మంది మన సహోదరులు ఈ సత్యం ఎరగక, అనేక మంది మన సహోదరులు ఈ సత్యాన్ని ఎరగని వారుగా ఉన్నారు. విందుల్లోనూ, వినోదుల్లోనూ, లోకాశల్లోనూ, భయంకరమైన డబ్బు సంపాదనలోనూ, అనేక రకాలుగా మన ప్రియులు వారు జీవిస్తూ ఉండగా వారి జీవితానికి వారు పొందుకోబోతున్న ఫలం నరకాగ్నిశిక్ష, నిత్యాగ్నిశిక్ష, నిత్యాగ్నిశిక్ష. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ధనవంతుడు కేకలు వేస్తున్నాడు. లూకాసువార్త 16:10 ఆ నిత్యాగ్నిలో, ఆ నరకాగ్నిలో ఒక ధనవంతుని యొక్క ఆర్తనాదం, ఒక ఆత్మ యొక్క ఆర్తనాదం ఎంత భయంకరంగా ఉంటుందో గ్రంథకర్త, మరి పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్త ద్వారా మనకు తెలియజేయించడానికి అనేక మాటలు రాయించారు. చూద్దాం మరి లూకాసువార్త 16:16 23వచనం ఇలా రాయబడింది. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, ఏముంది పాతాళంలో బాధ. 24వచనం తండ్రివైన అబ్రహామా, నా ఎందు కనికరపడి తన వేలు కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజను పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను. ఏముంది అగ్ని జ్వాలల్లో యాతన? 23వచనంలో బాధ అని రాయబడింది, 24వచనంలో యాతన అని రాయబడింది, 28వచనంలో వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా. ఏముంది పాతాళంలో? వేదన, బాధ ఉందట, యాతన ఉందట, వేదన ఉందట. ఆ బాధ, ఆ యాతన, ఆ వేదన ఎంత భయంకరమంటే ఆ ధనవంతుడు అడుగుతున్నాడు, వేలు కొనను నీళ్ళల్లో ముంచి ఆ ముంచబడ్డ ఏలులో, ఏలు మీదుగా జారుతా ఉన్న ఆ నీటి బొట్టుతో, ఆ నీటి బొట్టును నాకు ఇచ్చిన నేను ఎంత నివృత్తి పొందుతాను? ఒక్క నీటి బొట్టు కొరకు తహతహలాడే భయంకరమైన శిక్ష కదా నరక శిక్ష. పిల్లరా, మన క్రైస్తవులము, మన వాక్యం చదువుతున్నాం, మనకి నిత్య జీవం ఎంత గొప్పదో తెలుసు, నిత్య నాశనం నరకం ఎంత భయంకరమైందో తెలుసు. కాబట్టి దయచేసి మనం చేయాల్సిన బాధ్యత, ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న మనం మిగతా వారిని ప్రభు వద్దకు నడిపించడానికి వారికి అభ్యంతరం కలిగించే క్యారెక్టర్ మనలో లేకుండా చూసుకోవాలి. వారికి మన జీవితం ఒక ప్రకాశంగా, లైట్ లా, ల్యాంప్ లా ఉండాలి. ల్యాంప్ వద్దకు చుట్టూ ఎలాగైతే మరి జీవులు గుమికూడుకుంటాయో, పురుగులు గుమికూడుకుంటాయో, నీ జీవితం ఆకర్షించేదిగా ఉండాలి. వారికి అభ్యంతరం కలిగించేదిగా ఉండకూడదు. సందేహపడు వారికి సమాధానం చెప్పేదిగా నీ జీవితం ఉండాలి. నోరు తెరిచి సందేహపడు వారికి వారి నివృత్తి, వారి ప్రశ్నలకు నివృత్తి చేసేవాడిగా నువ్వు నేను ఉండాలి. మొదటి బాధ్యత. రెండవది మనం అగ్ని శిక్ష, నరకాగ్ని శిక్ష, నిత్యాగ్ని శిక్ష, నరక మంటల్లో కాలిపోవటం ఎంత భయంకరమైందో దాని గురించి మనం ఆలోచించకపోతే, మనం పట్టించుకోకపోతే మనం చాలా కేర్లెస్గా ఉంటాం. దాని పర్యవసానం అనేక మంది దేవుని ఎరగక, రక్షణలోకి రాక, మరణం వద్ద, కరోనా లాంటివి ఏ వ్యాధి వచ్చినా, అనేకమైన రోగాలు భూమిని దాడి చేస్తూ ఉన్నాయి, వేలల్లో మనుషులు చనిపోతున్నారు. చనిపోయిన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించకపోతే వారు పొందుకోయేది నిత్యాగ్ని. ఆ శిక్షలోకి మన ప్రియులు వెళ్ళకూడదన్న భారం నీకుంటే నువ్వు చెప్పకుండా ఉండలేవు, వారిని ప్రభు వద్దకు నడిపించకుండా ఉండలేవు. నేను ఉద్యోగాలు మానేసి రోడ్ల మీద సువార్త చెప్పుకుంటూ తిరగమని చెప్పడం లేదు, కానీ నువ్వు పనిచేస్తున్న స్థలంలో అనేక మంది మన డిపార్ట్మెంట్లోనే ప్రభువుని ఎరగక వారి అజ్ఞానపు జీవితాన్ని బట్టి నరకానికి పాత్రులుగా వారు జీవిస్తుండగా, ప్రిలరా నీకు నాకు ఒక బాధ్యత ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. అగ్నిలో నుంచి వారు లాగాలి, అగ్నిలో నుంచి వారు లాగాలి. తగలబడిపోతున్న ఇంటిలో నుంచి ఒక మనిషిని బయటకు తీసుకొస్తే అది ఎంత గొప్ప సహాయమో, అంతకంటే గొప్ప సహాయం అగ్నిలోంచి వారు లాగాలి. నిన్న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కొరకు తమిళనాడు నుంచి ఒక పోస్ట్ పంపించారు ఆ మన బ్రదర్. అందులో ఒక లేడీ సీఏ అందరికీ మరి ప్రశంస పత్రాలు ఇస్తున్నారు. ఆ జిల్లా కలెక్టర్ ఆ లేడీ సీఏకి ప్రశంస పత్రం ఇచ్చి ఆవిడని పైకి పిలిపించి తన పక్కన నిలబెట్టుకుని ఫోటోస్ దిగి తర్వాత ఆయన కిందకి దిగి ఆమెకు సెల్యూట్ చేస్తున్నాడు. 20 సెకండ్ల పాటు సెల్యూట్ చేశాడు. ఆశ్చర్యం, ఎందుకు ఒక జిల్లా కలెక్టర్ అందరికంటే ప్రత్యేకంగా ఈమెకు సెల్యూట్ చేశాడంటే, కరోనా వైరస్ వచ్చి చనిపోయి బంధువులు కూడా శవం దగ్గరికి రాకపోతే ఆమె మరి లేడీ అయినప్పటికీ ఆ డెడ్ బాడీని షిఫ్ట్ చేసిందట. దానికి మరి ఎంతో ప్రశంసలు, ఎన్నో ప్రశంసలకు మరి వచ్చినట్లుగా ఆ వాట్సాప్లో పోస్ట్ పంపించారు. నేనేం ఏం చెప్పాలని ఇష్టపడుతున్నానంటే, పిల్లరా రెస్క్యూ ఆపరేషన్ అన్నది మనుషులే ప్రశంసిస్తూ ఉంటే మనం స్పిరిచువల్ రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నాం. అగ్నిలోంచి లాగాలి. నువ్వు వదిలిపెట్టావా ఆహుతైపోతారు, నాకెందుకులే అనుకున్నావా ఆహుతైపోతారు, నాకేం పట్టదనుకుంటావా ఆహుతైపోతారు. కాబట్టి మనం నశించిపోతే నాశనానికి జోగుతున్నవారు, నరక శిక్షకు పాత్రులుగా జీవిస్తున్నవారు, దేవుని చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నవారు, నాశనానికి సిద్ధంగా ఉన్నవారిని చూసినప్పుడు హృదయంలో ఎంతో వేదన పుట్టాలి, వారి మీద ప్రేమ పుట్టాలి. వారి కొరకు ప్రార్థించేవారుగా, వారిని బలపరచేవారుగా, వారిని ప్రభువైపు తిప్పడానికి ఎంతవరకైనా వెళ్ళేవారుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే నరక శిక్ష కొరకు రాయబడ్డ మాటలు భయంకరమైన ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను. అదేంటి, మరణం రాలేదా? రాదు. ఈ అగ్ని జ్వాలల్లో బాధపడుతున్నాను. ఆ అగ్ని నేను కాల్చేయలేదంటే కాల్చివేలేదు. మార్కు సువార్త 9:48 ఈ మాట చూస్తాం. మార్కు సువార్త 9:48 తెలిసిన మాటే జ్ఞాపకం చేస్తున్నాం. 9:48 నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎందుకంటే అక్కడ మనకు ఇవ్వబడుతున్న దేహాలు ఈ దేహం కాదు, అగ్నికి కాలిపోయే దేహం కాదు ఇది. వాటిని మహిమా దేహాలు అంటున్నాం. ఆ మహిమా దేహాలతోటి నరక శిక్షకి పంపిస్తే ఆ నరక శిక్ష ఎప్పటికీ మూసేది కాదు. నిత్యాగ్నిలోకి వెళ్ళిపోవాలి. అదేంటి, అగ్నికి కాలిపోకుండా ఉండడం సాధ్యమంటే, అవును మనం చూస్తున్న లోకం పరిస్థితులు వేరు, దానిలో వేయబడుతున్న వారి యొక్క దేహాల స్థితిగతులు వేరు. దేవుని యొక్క ప్రత్యక్షతలో మనం చూసినప్పుడు ఎప్పుడు ఆయన ప్రత్యక్షమైన మరి గొప్ప జ్వాలగా, అగ్నిగా ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఈ నిర్గమకాండం 3:2-3 వచనాల్లో మోషేని ఆశ్చర్యపరిచిన సంగతి ఒక మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమ కాండము 3:2-3 అక్కడ రాయబడిన మాట 2-3 ఒక పొదను నడిమికి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుమెను గాని పొద కాలిపోలేదు. పొద మండుతుంది గాని పొద కాలిపోలేదు, మండుతుంది గాని కాలిపోలేదు, మండుతుంది గాని కాలిపోలేదు. అదేంటి, మంటల్లో కాలిపోకుండా ఉండడం సాధ్యం అంటే అది సాధ్యమే. అది నిత్యాగ్ని అన్నాడు, అది నిత్యాగ్ని అన్నాడు. కాబట్టి పిల్లరా, అది కాలిపోదు, మండుతూనే ఉంటుంది, కాలిపోదు మండుతూనే ఉంటుంది. చిన్న చిన్న కష్టాలకే ఈ జీవితం నాకు వద్దని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే. దేవుడి కొరకు జీవించకపోతే, ఆయన నరక శిక్షలోకి మనం వెళ్తే ఎంత ఘోరం, ఎంత కాలం ఆ శిక్ష. ఒకసారి మనకు అర్థమైతే మనం మన సహోదరును ప్రేమించకుండా వారి విషయంలో భారం లేకుండా మనం ఉండలేమని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట, మన బాధ్యత ప్రియులరా సందేహపడు వారికి సమాధానం చెప్పేవారుగా ఉండాలి. రెండో, మన బాధ్యత అగ్నిలో నుంచి లాగేవారుగా మనం ఉండాలి. మూడవది, మన బాధ్యత యూదా పత్రిక 23 చూద్దాం. యూదా పత్రిక 23 మనం చూస్తే అక్కడ ఎలా రాయబడింది, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పు కొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఏం చేయాలట, ఏం చేయకూడదట, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు నొప్పుకోకూడదు. మనం చాలాసార్లు సర్టిఫికెట్ ఇచ్చేస్తాం, ఈ తాగుబోతులను మార్చడం ఎవరి వల్ల కాదు, ఈ తిరుగుబోతులను మార్చడం ఎవరి వల్ల కాదు, ఈ మూర్ఖుని మార్చడం ఎవరి వల్ల కాదు, వీళ్ళు మారరు అని చెప్పి మనుషుల్లో లోపాలు పాపాలు గతాన్ని తవ్వేవారుగా మనం ఉన్నాం. ఏది, నువ్వు మారిపోయావా, నువ్వు సంఘానికి వచ్చావా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, చేయాల్సినంత చేసి ఇప్పుడు వచ్చి గొప్ప భక్తుడి అయిపోయావా, ఎలాంటి భయంకరమైన మాటలు మనం వింటామో. ఆయన అన్నాడు, వారి అపవిత్ర ప్రవర్తనకి మీరు అసహించుకోకూడదు, వారి అపవిత్ర ప్రవర్తనకి మీరు ఏమాత్రం నొచ్చుకొనక, నీవు ఏమాత్రం నొచ్చుకొనక దాన్ని అసహించుకొనొచ్చు. పాపాన్ని అసహించుకోవాలి తప్ప పాపిని కాదు, పాపాన్ని అసహించుకోవాలి తప్ప పాపిని కాదు. ఆయన పాపుల కొరకు వచ్చాడు, ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి పిల్లరా, కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, వారి గతాన్ని తవ్వటము, వారి గురించి విన్న చెడ్డ మాటలను బట్టి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వటము, ఈ వ్యక్తి మూర్ఖుడు, ఈ వ్యక్తి మారడు, ఈ వ్యక్తిని ఎవరు మార్చలేడని చెప్పి మనం దూరంగా ఉండిపోవడము, ఇవేవి కూడా ప్రభు చిత్తం కాదు, మన బాధ్యత, మన బాధ్యత. ముఖ్యంగా మన డిపార్ట్మెంట్లో భయంకరమైన పిహెచ్డీలు చేసిన వారు ఉన్నారు, పాపం విషయంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, భయంకరమైన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, పాపాలకు అలవాటు పడిపోయిన వారు ఉన్నారు. వారి జీవితాలు ఇలారా నరక పాత్రంగా ఉండగా వారిని చూసి ఈ వ్యక్తి మారడం కాదు, ఆయనకు అసాధ్యమైంది ఏదైనా కలదా, ఆయనకు అసాధ్యమైంది ఏదైనా కలదా పిల్లరా. కాబట్టి మనం దేన్ని అసహించుకోవాలి, పాపాన్ని, పాపిని కాదు. మనం దేన్ని అసహించుకోవాలి, పాపాన్ని, సహోదరుని కాదు. పిల్లరా, మనం చూస్తున్నాం యోహాను సువార్త 4:13-26 ఒక స్త్రీ, ఆమె సమరయ స్త్రీగా మనకు తెలుసు. 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఆమె దగ్గర ఉంది 6 భర్త. ప్రభు ఏమన్నాడు, ప్రభు ఏమన్నాడు, ఏ ముఖం పెట్టుకున్నా ముందుకు వచ్చావన్నవాడా, కాదు. ఆయన క్షమించినవాడు, ఆయన క్షమించినవాడు. ఆయన పేరే, ఆయన పేరే సమాధాన అధిపతి. పిల్లరా అర్థం చేసుకుందాం, ఆయన ఆయన ఎంతగా ఒక్క ఆత్మ కొరకు పరితపిస్తూ యెరూషలేము పట్టణ సమరయ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆమెను అసహించుకోకుండా, ఆమెను ప్రేమ మాటల ద్వారా ఆమెను తప్పించిన నరక శిక్షను తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, దయచేసి అర్థం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపాత్మరైన స్త్రీ కొరకు రాయబడింది 8:11. ఆమె వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చి వరడుగుతున్నారు. వ్యభిచారం చేస్తూ పట్టబడితే రాళ్ళు రువ్వు చంపమన్నది మోషే ధర్మశాస్త్రం చెప్పింది. మనం నువ్వేం చెప్తావు? నువ్వు అంతకంటే గొప్పగా శిక్ష ఏమన్నా వేస్తావా, అంతకంటే స్పెషల్ శిక్షలు ఏమైనా ప్రమాణం చేస్తావా అన్నట్లుగా వారు అడుగుతూ ఉంటే ప్రభు యోహాను సువార్త 8:11లో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన పాపిని ఎలా ప్రేమిస్తున్నాడు, పాపి పట్ల ఆయనకున్న ప్రేమంతో చక్కటి మాటల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 8:11 మనం చూస్తే 8:11 మనం చూస్తే ఇలా రాయబడింది. 10 కూడా చూద్దాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరో నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనను. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకమును ఆమెతో చెప్పాను. పాప నశయించుకున్నాడు తప్ప పాపిని కాదు, పాపాన్ని మానమని చెప్తున్నాడు తప్ప నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావని చెప్పి లేకపోతే ఆయన దోషన మాట పలికినట్లుగా మనం చూడం. ఆయన పిల్లరా, ఆయన పాపాన్ని నశయించుకున్నాడు తప్ప పాపిని కాదని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి మనం ఆయన సమర స్త్రీ ఘోరమైన పాపి, ఆమెను ఆయన ప్రేమించాడు. ఈ పాపాత్రైన స్త్రీ, ఆమెను ఆయన ప్రేమించాడు. లూకా సువార్త 19:10 నశించిన దాని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చానో అని రాయబడ్డ ఆ సందర్భంలో ఎవరు రక్షించబడ్డదంటే పిల్లరా పిల్లరా అర్థం చేసుకుందాం. అక్కడ మరి లంచగొండి ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్నవాడు, సుంకపు గుత్తదారుడు, పొట్టి చెక్కయ్య, అందరూ ఏమని చదువుకుంటా ఉన్నారు, పాపిస్టే అయిన మనుషుని వద్దకి ఈయన వెళ్ళాడు. ప్రవక్త అయితే ఆ మనుషుడు ఎలాంటి వాడో ఈ వ్యక్తికి తెలుస్తుంది కదా, ఈ ప్రవక్తకి తెలుస్తుంది కదా, అందరు కూడా అతన్ని అసహించుకుంటా ఉంటే ఆ వ్యక్తిని ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ రాయబడ్డ మాట 19:10 నశించిన దానిని వెదకి రక్షించడం. ఆయన మిషన్ ఏంటి? నశించిన దాన్ని వెదకి రక్షించడం. ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? ఆయన వచ్చిన పని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పిల్లరా, ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి, తప్పించడానికే కదా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, మనుషుల గతాలు తవ్వుకోవటమో, మనుషుల్ని అంచనా వేయడమో, వీడు మామూలుడు కాదు అని చెప్పి మనమే సర్టిఫై చేయడమో, వారిని దూషించడమో, పిల్లరా అది మనకు ఆశీర్వాదం కాదని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం పాపిని ప్రేమించాలి, పాపాన్ని ద్వేషించాలి. చాలా మంది మంచి వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు, మంచి వారితో చెడ్డవారితో సహవాసం చేయడానికి, వారిని ప్రభువును నడిపించడానికి మనం ఇష్టపడం. కానీ మన డిపార్ట్మెంట్ లో మంచి వారి కన్నా చెడ్డవారు ఎక్కువగా ఉండగా వీరి విషయంలో బాధ్యత కలిగిన వారిగా మనం ఉండాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. చివరిగా ఈ 3 బాధ్యతలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1, ప్రియరా, సందేహపడు వారికి సమాధానం చెప్పేవారుగా మనం ఉండాలి. 2, అగ్నిలో నుంచి లాగుతున్నామన్న స్పృహతో దేవుని పరిచర్లో మనం పాలుపంపులు పొందాలి. 3, పిల్లరా, ఎంత ఘోర పాపైనా యేసు ప్రతి పాపిని ప్రేమిస్తూ ఉండగా, పిల్లరా మనం కూడా మన సహోదరుని ప్రేమించేవారుగా, పాపాన్ని అసహించుకున్న వారుగా, సోమరి పాపిని ప్రేమించి వారిని ప్రభు వద్దకు నడిపించేవారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. చివరి మాట, మరి నేను క్రైస్తవునైతే మరి స్థిరమైన పునాది మీద కట్టుకోవాలి, ప్రార్థన ఆత్మలో ప్రార్థించేవాడిగా ఉండాలి, నిత్య జీవం కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టువారుగా ఉండాలి, మరి దేవుని ప్రేమ చేత నింపబడి అనేకులకు ప్రేమ చూపించాలి అన్న మాట మరి మనకు ఉండవలసిన లక్షణాలు, గొప్ప లక్షణాలు. మన బాధ్యతలు పిల్లరా, సందేహపడు వారికి సమాధానం చెప్పడం, అగ్నిలోంచి లాగటం. పిల్లరా, ఇదిగో పాపిని ప్రేమించి వారికి ప్రభువును పరిచయం చేసి వారిని ప్రభువులో కొనసాగింపు చేయటం మన బాధ్యతలు. మన లక్షణాలు మనకు కష్టంగానే అనిపిస్తున్నాయి, మన బాధ్యతలు ఇంకా కష్టంగా అనిపిస్తున్నాయి. అయితే కష్టమైన కాడిని ఆయన ఎన్నడూ మన మీద మోపేవాడు కాదని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఆ యూదా పత్రిక మనకి 24వ వచనంలో ఈ బాధ్యతలు మనకి జ్ఞాపకం చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన పురుకొలపడానికి ప్రోత్సహించడానికి వాగ్దానంతో కూడిన ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ మాట మనకు అర్థమైతే మనం ముగించుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న యూదా పత్రిక 24వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. తొట్రిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యము అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. అక్కడ చూస్తున్న మాట, అక్కడ చూస్తున్న విశేషమైన మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అక్కడ మనం చూస్తున్న విశేషమైన మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పిల్లరా, మనం ఈ పని మనం చేయగలమా అనే సందేహము మనకైతే ఉంది, కానీ దేవుని వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే కాపాడువాడు ఆయన, తొట్రలకుండా మన భద్రపరచువాడు ఆయన, మనల్ని ఆనందంతోనూ నిర్దోషులుగా నిలబెట్టడానికి శక్తి కలిగిన వాడు ఆయన. పిల్లరా, ఆ ప్రభు మనకి ఉదయకాల సమయంలో నేనున్నాను, నేను బలపరచువాడిని నేనే, తొట్టుల్లకుండా కాపాడేవాడు నేనే, ఇదిగో నిర్దోషిగా నిలబెట్టేవాడు నేనే అని పిల్లరా మరి నీ నాయన నీ వాక్యం ద్వారా ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉండగా మరి మనం ఆయన వైపు చూస్తూ నా బాధ్యతలు నేను నమ్మకంగా చేయాలి. నేను క్రైస్తవుడిగా ఉన్నాను కనుక నేను ఉండవలసిన విధానం ఈ 4 విషయాల్లో నేను బలంగా ఉండాలి. నాకు అప్పు చెప్పిన ఈ బాధ్యత విషయంలో నేను నమ్మకంగా ఉండాలని ఆయన వైపు చూస్తూ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పువాడు కాదు కనుక తొట్టిల్లకుండా ఆయన మనల్ని కాపాడుతాను అంటున్నాడు. ఆయన మనల్ని నిర్దోషులుగా నిలబెడతాను అంటున్నాడు. ఆయనే కాపాడేవాడు, ఆయనే నిలబెట్టేవాడు, ఆయనే బలపరచేవాడు, ఆయన మాట ఇచ్చిన వాడు మాట తప్పని ప్రభు. ఆయన సిద్ధంగా ఉండగా ఒక్క మారు మన అంతరంగా మనం పరీక్ష చేసుకోవడం మంచిది. ఎలాగున్నాం మనం క్రైస్తవులమైతే, మనం ఎలాగుండాలని వాక్యం మరి మనతో మాట్లాడుతుందో అలాగే ఉన్నామా? మనం క్రైస్తవులమైతే మరి మనకు ఇవ్వబడే గొప్ప బాధ్యత అగ్నిలో నుంచి లాగాలి. సందేహపడే వారికి సమాధానం చెప్పాలి. వారి పాపంలో ఉన్న వారిని ప్రేమించి వారి వద్దకే వెళ్ళాలని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉండగా అలాంటి వారిగా ఉన్నామా లేదో పరీక్ష చేసుకుందాం. అలాంటి వారిగా లేము అన్నది మన సమాధానం అయితే, పిల్లరా ఆయన కప్పు చెప్పుకుందాం. ఆయన నమ్మదగిన వాడు, ఆయన బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో మాట చూద్దాం. ఐదు ఇరవై ఏడు. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘాన్ని ఆయన ప్రేమించాడు. అంటే మనల్ని ఆయన ప్రేమించి మనలో ఎలాంటి కళంకం కానీ ముడత కానీ ఏది లేకుండా పరిశుద్ధపరచడానికి ఆయన తను అప్పగించుకున్నాడు అన్నమాట. అక్కడ చదువుతున్నాం, ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించి మన స్థిరపరచడానికి బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉండగా మనం ఇది సాధ్యమా అని వెనకడికి వెళ్ళాల్సిన అవసరం లేదని జ్ఞాపకం చేస్తున్నాను. 3వ అధ్యాయము అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాయబడింది. కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనలను మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి పిల్లలు అక్కడ చూస్తున్నాం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయే శక్తి కలిగిన దేవుడు, అత్యధికంగా చేయడానికి శక్తి కలిగిన దేవుడు. కాబట్టి పిల్లరా, ఆ ప్రభు మన ముందు నిలబడి ఆయన వాగ్దానం చేస్తూ ఉండగా, ఆ ప్రభు మన ముందు నిలబడి ఆయనే మనకు ఆయనే మనకు వాగ్దానం చేస్తూ ఉండగా మనం ఏమాత్రము నిరాశ చెందకుండా మనం క్రైస్తవులుగా జీవించటానికి, సువార్త భారం కలిగి జీవించటానికి తీర్మానం చేసుకుందాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కాల్స్ అన్మ్యూట్ చేస్తాను, మీట్లో ఉంచుకోండి. మరి ప్రభు మన వద్ద నుంచి ఏం కోరుకుంటున్నారో ఆయనే మాట్లాడుతూ ఉండగా మనం తీర్మానం చేసుకోవటం, మనంతరంగానే పరీక్ష చేసుకోవడం ఎంతైనా మంచిది. మనతో మన సహోదరులు రామూర్తి సీఏ గారు వరంగల్ నుంచి ఉన్నారు, దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. రామూర్తి అన్న, అన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించు.
బయట బయట ఉన్నా వీళ్ళ దగ్గర, మీరు కానివ్వండి.
ఓకే ఓకే, అట్లా మంచి. రవికుమార్ సార్ ఉన్నారా? ఎస్పి గారు, రవికుమార్ సార్. హైదరాబాద్ నుంచి రవికుమార్ సార్, ఎస్పి గారు ఉన్నారా? సార్ ప్రార్థన చేస్తారా వాక్యాన్ని బట్టి? సరే అన్మ్యూట్ చేస్తున్నాను. వాక్యాన్ని బట్టి ప్రార్థించండి. దగ్గర పెట్టుకోండి, దయచేసి దగ్గర పెట్టుకోండి, వాయిస్ అసలు అర్థం కావచ్చు. దగ్గర పెట్టుకోండి. ఒకరు ప్రార్థన చేయండి, ఎవరైనా ఒకరు ప్రార్థన తర్వాత.
మొన్న మరి అదే ఇక్కడ జబ్బ జరిగింది బాగా ఇక్కడ ఎక్కడ.
వాక్యంతో మా అందరితో మాట్లాడినందుకు మీకు వందరముల తండ్రి, మీకు స్తోత్రముల దేవా. అవును దేవా, మేము పొందుతున్న రక్షణలు ఆయన ఎలా చూపించాలో, ఎలా చూపించకూడదు తండ్రి మీరు మాట్లాడారు తండ్రి. అవును దేవా, సందేహించి వారితో ఆయన ఇంక వారిని అలా వదిలివేయక నా తండ్రి, ఆ నరక పాత్రలో నుంచి వాళ్ళు ఉండిపోకుండా తండ్రి వాళ్ళని రక్షించమంటున్నావయ్యా. వారి కొరకు నా తండ్రి మీరు వెళ్ళి వాక్యం చెప్పమని చెప్తున్నావయ్యా. మీరు చెప్పిన బాధ్యత నా తండ్రి మీరు స్వీకరించిన ఆయన, ఇక మీ వారి కోసం ఆయన ప్రయాసపడేవారుగా ఇంకో నా తండ్రి వారిని మేము నా వెతికి పట్టుకోవడానికి నా తండ్రి ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయండి దేవా. అవును దేవా, మీరు పాపాన్ని అసహించుకోండి కానీ పాపం కాదని నా తండ్రి ఎది కాల సమయంలో మీరు మాట్లాడారు దేవా తండ్రి. అవునయ్యా, పాపం చేసే వారిని చూసి మీరు
తాగబోతుంది తండ్రి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने अपनी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन
వారిని బోధించే వారిగా ప్రతి బిడ్డను ఆయన మీరు నిలబెట్టమని ఇతబడి మీ వాక్యం నా తండ్రి వృధాగా పోకుండా ప్రతి హృదయంలో నా తండ్రి మీరు ముద్ర వేయండి తండ్రి. ఈ యొక్క వాక్యం నా తండ్రి చేస్తున్నావు నాయన తండ్రి. వారి జీవితంలో ఏ తప్పిదంలో ప్రతి బిడ్డ సరిచేసుకోవడానికి మీరు సహాయం చేయమని మీరు కనికరం చూపించమని అడుగుతున్నాము దేవ. ఇచ్చిన బాధితులు నిర్లక్ష్యం చేయక మాకేమి కాదు, మేము రక్షణ పొందుకున్నాము కాదుగా పొందుకున్నాము కదా, మేమైతే అగ్నిలోనికి పోము కదా అని మాతో మేము సరిపెట్టుకునక తండ్రి. ఎదుటి వారిని ప్రేమించేవారిగా, ఎదుటి వారి కోసం ప్రయాసపడేవారుగా తండ్రి ప్రతి బిడ్డకు నాయన ప్రభా మీరు ఆలోచన కలిగించిందయ్యయా నా తండ్రి. ఈ వాక్యం అర్థంగా పోవద్దయ్యా, ఫలించాలి నా తండ్రి. మేము ప్రయాసపడే వారికి ప్రతి బిడ్డను మీరు నిలబెట్టమని నా తండ్రి. ఈ యొక్క బిడ్డలోనైనా ఈ యొక్క ఎస్ఎస్జే పరిచయలోనైనా ఇంకో నా తండ్రి కాల్ టెక్స్ట్ మాత్రమే బాధిస్తుంది, వాళ్ళు మాత్రమే పనిచేయాలని కాక వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఇగో నేను పొందుకున్నానని ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా నా తండ్రి నిలబడి నా తండ్రి ఒక్కొక్కరుగా నా తండ్రి ఈ యొక్క వాక్యం పరిచయం చేసేవారుగా నా తండ్రి, మీ వాక్యం బోధించేవారుగా నా తండ్రి మీరు సహాయం చేయమని ఒక్కొక్కరిని ఒక్కొక్క సైనికుడిగా మేము నిలబెట్టమని ఇది కాల సమయం ఉంది నాయన. నా తండ్రి తండ్రి యొక్క వాక్యం నా తండ్రి పలించడానికి మీరు సహాయం చేయమని మీకు నరక పాత్రంలో ఏ ఒక్కరు కూడా నా తండ్రి ఉండకుండా తండ్రి మీరు తప్పించమని ప్రార్థన ఆలకించమని ప్రభు నేర్చుకరిస్తున్నాం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
అమ్మా ప్రైజ్ లార్డ్.